ఈ లోకములు, లోకస్థులు, లోకేశులు వీళ్ళంతా ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతారండి. ఈ లోకాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు నాశనం అయిపోవలసిందే. మన కళ్ళు ఎంత గొప్పో తెలుసా? మనం మానవులం కదా, మన కంటికి ఒక గొప్ప శక్తి ఉందిట. మనం ఈ కంటితో దేనిని చూస్తే వాడు వెళ్ళిపోయినట్టే, వాడు చచ్చినట్టే, ఎవడి కనపడ్డవాడు. మన కంటికి కనబడే ప్రతి వస్తువు ఎప్పుడో ఒకప్పుడు నశిస్తుంది. అంత గొప్ప కళ్ళు మనవి. అందుకే యద్దృశ్యం తన్నశ్యం, నీ కంటికి కనపడేది ఎప్పుడో ఒకప్పుడు నశిస్తుందిరా. భగవంతుడు అందుకే దర్శనమిచ్చేటప్పుడు దివ్య దృష్టిచ్చి దివ్య రూపంతో మనకి దర్శనమిస్తాడు. ఈ దివ్య నేత్రములతో చూడకుండా ఈ నేత్రములతో మనం చూడలేని చూస్తే కళ్ళు పేలిపోతాయి. ఒకవేళ చూసామా ఆ రూపం పోతుంది కొంతకాలానికి. అందుకే భగవంతుడు అవతారం ఎత్తినా మానవులకు కనిపించిన ఈ రూపాన్ని ఎక్కడే వదిలేసి మళ్ళీ అవతారం చాలిస్తాడు. కారణం అదన్నమాట. అందువల్ల ఇప్పుడు ఏమంటున్నాడు గజరాజు, లోకములు, లోకస్థులు, లోకేశులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండే కాకృతి వెలుగు అతనినే సేవింతున్. ఈ లోకములు, లోకంలో ఉన్న ప్రజలు, ఈ లోకాలని పరిపాలించే ప్రభువులు వీళ్ళంతా ఎప్పుడో ఒకప్పుడు నశిస్తారు. కాని తాను మాత్రం నశించక ఒకనొక కటిక చీకటి కవతల పరంజ్యోతి స్వరూపంతో ప్రకాశించే పరమాత్మకి నమస్కారం. భగవంతుణ్ణి కోటి సూర్య ప్రభాభాసమానుడు అన్నారు. ఆయన కోటి సూర్యుల కాంతితో ఉంటాడు. మీరు ఆ కాంతిని చూడగానే ఏమవుతుంది, కాసేపు ఆ ఫ్లాష్ లైట్కి చూడండి, ఒక 2 నిమిషాలు అలా చూస్తే ఆ తర్వాత మీ కళ్ళు కనపడవు. అంత లైటింగ్ చూడగానే కళ్ళు బైర్లు కమ్ముతాయి, చీకట్లు కమ్ముతాయి. ఆ తెలియక చాలామంది చీకటి కవతల ఉన్న వాడు ఎవరు అని అడిగారు. అంటే ఆయన కోటి సూర్య ప్రభాభాసమానుడు, మహాకాంతిస్వరూపుడు. ఆ కాంతిని చూడలేం గనక ఏమవుతున్నది, మనకి చీకటి వస్తుంది. అందుకని చీకటి కవతల కాంతితో వెలుగుతున్న పరమాత్మని గజరాజు సేవిస్తున్నాను అన్నాడంటే అర్థం ఆ కాంతిని చూడలేనంత మహాకాంతి స్వరూపుడు పరమాత్మ, అటువంటి వాడిని నేను సేవిస్తున్నాను. ఆయన శాంతుడు, అపవర్గ సౌఖ్య సంవేది, నిర్వాణ భర్త అనగా మోక్షం ఆయనే ఇస్తాడు. ఆయన పరమశాంతంగా ఉంటాడట, మోక్షమిచ్చేవాడు ఆయన. అనేక విశేషములున్నాయి కానీ ఏమీ లేనట్టు కనపడతాడు. ఘోరంగా ఉంటాడు, శాంతంగా ఉంటాడు, కనపడకుండా గూఢంగా ఉంటాడు, కనపడతాడు. సర్వము తాను, అటువంటి పరమాత్మకి నమస్కరిస్తున్నాను. ఇలా ఎంత ప్రార్థించినా ఆ భగవంతుడు ఇంకా దర్శనం ఇవ్వకపోతే ఇప్పుడు నీకు బాధ బెంగ వచ్చాయట. మనం కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడిని చాలా ప్రార్థన చేశాం, రక్షించో రక్షించో అన్నాం, కానీ ఆయన రక్షించడు. అప్పుడు ఏమనిపిస్తుంది, అసలు ఉన్నాడా లేడా దేవుడు అని అనుమానం వస్తుంది. అలాగే ఈయనకు కూడా అనుమానం వచ్చిందిట. కలడందురు దీనులయ్యడా, కలడందురు పరమయోగి గణముల పాలన, కలడందురన్ని దిశలను కలడు కలండనెడువాడు కలడో లేడో. ఎక్కడ కష్టంలో ఉన్న జనం ఉంటే ఈ పరమాత్మ అక్కడ ఉంటాడట. దీనులు అయ్యా మేము కష్టంలో ఉన్నాం అని మొరపెట్టుకుంటే అక్కడికి వచ్చి వాళ్ళని రక్షిస్తాడు. కష్టములలో ఉన్న జనుల దగ్గర పరమాత్మ ఉంటాడు అంటారు. మహాయోగులు ఎక్కడుంటే అక్కడే ఉంటాడా పరమాత్మ అంటారు. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని దిక్కుల్లో ఉన్నట్ట. అలా అన్ని చోట్ల ఉన్నాడు ఉన్నాడని జనం పలుకుతున్న ఆ పరమాత్ముడు ఉన్నాడా లేడా? ఉంటే ఎందుకు రాడు? కష్టాలలో ఉన్న నన్ను ఎందుకు రక్షించడు అని దుఃఖించాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ అనుమానం వచ్చింది, ఇక నా శరీరంలో ఓపిక లేదు, ప్రాణం పోతోంది, నువ్వే కాపాడాలి అని సర్వశరణాగతికి వచ్చేసాట. చాలా పెద్ద ప్రార్థన. భాగవతంలో ఈ ఒక్క ప్రార్థన చెప్పడానికి నేను 30 రోజులు తీసుకున్నాను ఒకప్పుడు. కాబట్టి ఎందుకు చెబుతానంటే, మనం 7 రోజుల్లో భాగవతం క్లుప్తంగా చెప్పుకోవాలి కనుక, భగవంతుడి సన్నిధానంలో భగవద్గ చెప్పుకోవాలి కాబట్టి కష్టపడి కుదించవలసి వస్తుంది అన్నమాట. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలం బయ్యే ప్రాణం బులు ఠావుల్ దప్పెను మూర్చ వచ్చే తను ఉండస్యను శ్రమం బయ్యడిన్ నీవే తప్ప యతఃపరం వెరుగా మన్యం పందగు దీనుని రావే ఈశ్వ చూసరా కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ప్రభు నిన్ను భద్రాత్మకుడు అంటారు, శుభం కలిగిస్తాడు ఆయన. భద్రమైన ఆత్మ కలవాడు, భద్రమును ఆత్మకు కలిగించువాడు ఆయన. అంటే పరమాత్మను తలుచుకుంటే మనకెప్పుడు శుభం తప్ప శుభం ఉండదు. అటువంటి వాడివి నువ్వు. నా గురించి నీకు తెలియదా? ఇక ఈ మొసలిని యుద్ధము చేసి ఓడించి ప్రాణం రక్షించుకుంటాననే ధైర్యం సన్నగిల్లిపోయింది. నాలో శరీరంలో బలం లేదు, ఇంత కూడా బలము లేదు. ఎందుకు బలం లేదు? పోరాడి పోరాడి అలసిపోయాను. జయం పొందుతాననే ఆశ సన్నగిల్లింది. ప్రాణములు ఉండవలసిన చోట ఉండకుండా కొంచెం 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 శరీరంలో నుంచి పైకి వచ్చేస్తున్నాయి. ఏ క్షణంలో అయినా ప్రాణం పోయేటట్టుంది. మూర్ఛ వస్తోంది, స్పృహ తప్పిపోతోంది, ఫిట్ వస్తోంది, శరీరం అలిసిపోతున్నది, శ్రమ ఎక్కువైపోయింది, అలసటగా ఉన్నది. ఇంకా నీవు తప్ప నేను ఏ దేవుణ్ణి ప్రార్థించను? నువ్వే వచ్చి నన్ను రక్షించాలి. నువ్వు విశ్వకరుడివి, విశ్వదూరుడివి, విశ్వాత్మకుడివి, విశ్వవేద్యుడివి, విశ్వడివి, అవిశ్వడివి, శాశ్వతుడివి, అజుడివి, బ్రహ్మప్రభువి, ఈశ్వరుడివి. అటువంటి నీకు నమస్కారం. అంటే విశ్వమంతా నువ్వే చేస్తావు, కానీ విశ్వానికి వెళ్ళి దూరంగా ఉంటావు, సంబంధం లేకుండా ఉంటాడు ఆయన. విశ్వం తానంతా నిండి ఉంటాడు. అందుకే విష్ణు సహస్రనామ ప్రారంభమే విశ్వం ఓం విశ్వస్మై నమః అంటున్నాం. ఈ విశ్వమే ఆయన, దానితో అభిన్నం. అటువంటి నీకు నమస్కారం. నువ్వు శాశ్వతుడివి, నీ ఒక్కడవే ఎల్లప్పుడూ ఉంటావు. తక్కినవన్నీ మార్పులకి గురవుతాయి, నువ్వు మార్పు లేకుండా ఉంటావు. అందుకే ఆయనకి శాశ్వత అని పేరు. అజహ జ అంటే పుట్టుట. అజహ పుట్టుక లేనివాడు ఆయన. తనంత తాను కావాలని రూపం ధరిస్తాడు తప్ప పుట్టుక లేదు. బ్రహ్మకి కూడా తండ్రివి. అటువంటి నీకు నమస్కారం అని తొండంతో ఒక పుష్పం పద్మం పుచ్చుకొని అలా ఆకాశంకెత్తి ఎత్తి ఇంకా మౌనంగా ఉన్నట్ట. తూష్ణీం బభూవ అన్నారు వ్యాసుల వారు. ఓపిక లేక అలా ఉండిపోయాడు పాపం. ప్రార్థన చేసేందుకు కూడా ఓపిక పోయింది, అంత నీరసం వచ్చింది అన్నమాట పాపం ఆయనకి. అందుకని దీనముగా కన్నీళ్లు కారుస్తూ అలా ఉండిపోయాడు. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. 1000 ఏళ్ళు యుద్ధం చేశాడు ఆయన, నీరసపడిపోయాడు, ప్రార్థన చేశాడు. అప్పుడు ఈ ఆడ ఏనుగులు భార్యలు ఒడ్డు మీద ఉన్నారు, నీళ్లలోంచి ఒడ్డుకొచ్చారు. వాళ్ళు పారిపోవచ్చు కదా తమ ఇంటికి, పోతే పోయాడు మొగుడని, కానీ వెళ్ళలేదట పాపం. మకరితోడ పోరు మాతంగ విభుని ఒక్కరుని డించిపోవ కాళ్ళురాక కోరి చూచుచుండే కుంజరీయుధంబు మగలు తగులుగారె మగువలకును. మొసలితో పోరాడుతున్న తమ భర్తని వదిలి వెళ్ళలేక కాళ్ళు రాక కన్నీళ్లు పెట్టుకుంటూ, మా ఆయన్ని ఎవరైనా కాపాడకపోతారా, ఆయన బయటికి రాడా, ఒడ్డుకు రాడా అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ 1000 ఏళ్ళు తిండి తెప్పలు లేకుండా అలాగ నిలబడి ఉన్నాయిటండి ఆడ ఏనుగులు. అసలు ఎంత గొప్ప బంధం అండి అది. అందుకే కొసమెరుపుగా ఏమన్నారంటే మగలు తగులు కారే మగువలకును. ఒక్కసారి ఈ దుర్మార్గుడు తాళి కట్టగానే యావజ్జీవితం వీడే భర్త అనుకుని వాడికే సర్వం సమర్పించి వాడి కోసం ప్రాణాలు నిలబెట్టుకుంటారు. భార్యాభర్తల బంధం ఎంత గొప్పది అన్నారు. నన్ను ఒకప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు రోప్వే మీద ఒక పద్యం చెప్పమన్నారు. అప్పుడు నేను అన్నాను, ఆ ఇనపతాడు మీద మనం ప్రయాణం చేస్తున్నాం, అది తెగితే కింద పడి తెస్తాం, ఆ ఇనపతాడు కంటే పసుపు తాడు గట్టిది అన్నాను. పసుపు తాడే గట్టిది పాపం, దానికి తెగే ప్రమాదం ఉంది. దీనికి వీడు బతికున్నంతకాలం మాత్రం తెగదు, అంత తేలిగ్గా తీయలేరు వాళ్ళు. అంటే ఈ మధ్యకాలంలో కొంచెం టెక్నిక్స్ మారాయనుకోండి, రాత్రిపూట తీసి గోడకు తగిలించి నిద్రపోతున్నారు, ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు తీసేస్తున్నారు. దాంతో ఎవరు అమ్మో, ఎవరు అమ్మమ్మో, ఎవరు అమ్మాయో తెలియక నారాయణ అయిపోతుంది. ఆ మధ్యన అమెరికాలో ఒక ఆవిడ దండం పెట్టింది, నేను తొందరపడి శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తిరస్తూ అనబోతూ ఉంటే అమ్మమ్మ అని మనవరాలు వచ్చింది. కొంప మునిగిపోయాను అనుకున్నాను. అప్పుడు పద్యం చెప్పానన్నమాట, 40 ఏండ్లు నిండినను నల్లగా నుండును జుట్టు, దీని లోపలి పరమార్థమేమి అని బ్రద్దలు కొట్టుకు చావ బుర్ర, నెత్తళుకుల తార ఒక్కతే యదార్థము పల్కినది ఒక్క రూప్యమే, తెల తెలవారు వెండ్రుకల తీరును మార్చునటంచునయ్యడం. 40 ఏళ్ళు నిండినా జుట్టు నల్లగా ఉంటుంది, ఇందులో పరమార్థం ఏమిటి అనుకుంటూ ఉంటే అప్పుడు ఆవిడ సిగ్గుపడుతూ, ఎందుకండి నన్ను అలా అంటారు, ఒక్క రూపాయి ప్యాకెట్ తండి కత్తి రెంచండి నెత్తికి వెయ్యండి అసలు వయసు ఎందుకు చెప్తారు అంది. అంటే 2006లో 13 ఏళ్ల క్రితం అవధానం చేశానులేండి అక్కడ లాస్ ఏంజలస్ లో, అప్పుడు జరిగినది అనమాట. నాకు తెలియదు నేను అమాయకుడి కదండి, నేను నోట్లో వెళ్ళితే వరకలేను, నాకు ఈ రంగులు గింగులు ఇవేం తెలుసు, నేను ఏదో స్వామి పాదాలు పట్టుకుని పురాణం చెప్పుకుంటున్నవాడిని తప్ప నాకేమీ తెలియదు. ఎప్పటికి కూడా నోట్లో వెళ్ళితే కొరకలేను, అలాగని మీరంతా వచ్చి వేళ్ళు నోట్లో పెట్టి కొరకమనకండి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఒక్క అద్భుతమైన బంధం అది, ఈ భారతీయ సంస్కృతిలో ఉన్న బంధం అది. మనమే తాళి కడితే అంత తేలిగ్గా విదుల్చుకోలేకపోతే ఏనుగులు విదుల్చుకోవచ్చు కాదు, లేదు అవి పశువులైనా ఆడ ఏనుగులు అలా 1000 ఏళ్ళు ఒడ్డు మీదే ఉండిపోయాడు పాపం, అవి ఏడుస్తున్నాయి. ఈయనేమో నీరసంగా తొండం పైకెట్టి అలా ఉండిపోయాడు. ఈయన ఇప్పుడు ఇంతసేపు ప్రార్థన చేశాడే, ఈ ప్రార్థనలో ఎక్కడ ఏ దేవుడి పేరు ఎత్తలేదు, శివుడు అనలేదు, విష్ణువు అనలేదు, బ్రహ్మ అనలేదు, ఇంద్రుడి పేరు ఎత్తలేదు. కాబట్టి ఎవరో ఒకళ్ళు వచ్చి రక్షించవచ్చుగా, కానీ ఎవరూ రక్షించలేదట. కారణం ఏమిటి? ఈయన చాలా గొప్ప ప్రార్థన చేశాడు, ఇంత గొప్ప ప్రార్థన మన కోసం చెయ్యలేదు. ఇప్పుడు నువ్వు అంతటా నిండి ఉన్నావు, సృష్టి స్థితిలయాలు చేస్తావు, పరమేశ్వరుడివి, అనీసుడివి అని తెగ పొగిడేస్తున్నాడు కదా ఆయన. ఇన్ని లక్షణములు తమకు ఉంటే కదా వెళ్ళాలి ఎవరన్నా. ఎవడు పడితే వాడు అనౌన్స్ చేయగానే వచ్చి కూర్చుంటారంటే కుర్చీలో, ఎవడికి అర్హత ఉంటే వాడు కూర్చోవాలి. కాబట్టి ఈ ప్రార్థన మన కోసం కాదు అనుకుని ఏనుగుని రక్షించడానికి, మొసల్ని సంహరించడానికి బ్రహ్మాది దేవతలు రాలేదట, అది అసలు కారణం. ఈ ప్రార్థన వాళ్ళంతా విన్నారు, అబ్బే దిస్ ప్రార్థన డజంట్ బిలాంగ్ టు అస్ అనుకున్నారు వాళ్ళు. ఈ ప్రార్థన మంది కాదు, మనకెందుకు వచ్చింది, ఈ మెయిల్ మనం ఓపెన్ చేయకూడదని వాళ్ళు ఊరుకున్నారు అనమాట. అందుకనే విశ్వమయతలేమి వినియు ఊరకుండిరి అంబుజాసనాదు లడ్డుపడక, విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తి యుతునకు అడ్డుపడదలంచి. ఇవన్నీ ఎవరిలో ఉన్నాయో ఆయన ఈ ప్రార్థన విన్నాడు, ఇదంతా నా కోసమే, వాడు నన్నే ప్రార్థిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వీడిని రక్షించాలి అనుకున్నాడు. అలా అనుకున్నవాడు విశ్వవ్యాపకుడు ప్రభువు జిష్ణుడు అని పేరు ఆయనకి. జిష్ణుడు అంటే జయము తప్ప అపజయము ఎరగనివాడు, ఆయన ఎక్కడికి వెళ్ళినా విజయమే. అటువంటి పరమాత్ముడు శ్రీమన్నారాయణుడు ఇప్పుడు ఈ గజేంద్రుడి ప్రార్థన విని రక్షిద్దాం అనుకున్నాడు. మూలంలో లేని 2 గొప్ప పద్యాలు ఇక్కడ రాశారండి, సంస్కృతంలో లేదు ఇది, కేవలం పోతన గారే రాశారు, తపశ్శక్తితో రాముడి అనుగ్రహంతో రాశాడు ఆయన. నిజానికి మీరు చదవండి, కావాలంటే మూలం చూడండి, తెలుగు చదవండి. ఈయన ప్రార్థన చేయగానే విష్ణువు బయలుదేరి వచ్చినట్టుగా ఉంటుంది. అక్కడికి సంబంధం లేని 2 పద్యములు రామచంద్రుడు రాయించాట పోతన చేత, అందుకే ఆయన రాశాడు. ఆయన ఎప్పుడు భగవంతుడు తలుచుకుంటే కవిత్వం ఎలా రాయించాలో ఆ పరమాత్మ చూసుకుంటాడు. నేను కళ్ళారా నేనే ఈ యుగంలో చూశాను, నాకే తెలుస్తుంది అనుభవం, ఇంకా మిగతా వాళ్ళకి తెలియడంలో, ఆనాటి పోతన లాంటి వాళ్ళకి తెలియడంలో ఆశ్చర్యం ఉంది. 2 మహాకవుల్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. భక్త జయదేవుడు అని ఒక ఆయన ఉన్నాడు, దాదాపు 1000 ఏళ్ల క్రితం మహానుభావుడు ఆయన. ఆయన గీత గోవిందని రాశాడు, అందులో ఆయన ఒక అద్భుతమైన పాట రాశాడు. ఆ పాట రాస్తున్నప్పుడు చివరి చరణం ఆయనకి భయం కలిగి ఆపేశాట ఆయన. ఇది కొంచెం తెలుసుకోవాల్సిన కథ అన్నమాట. అదేమిటంటే ఆ పాట, ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే వదసి యది కించిదపి దంతరుచి కౌముదీ, వదసి యది కించిదపి దంతరుచి కౌముదీ, హరతి దరతి మిరమతి ఘోరం స్ఫురదధరసీధవే తవ వదన చంద్రమా, స్ఫురదధరసీధవే తవ వదన చంద్రమా, రోచయతులోచన చకోరం ప్రియే చారుశీలే. ఈ పాటలో చివరి చరణం ఏమిటంటే, స్మర గరళ ఖండనం మమ శిరసి మండనం, స్మర గరళ ఖండనం మమ శిరసి మండనం, దేహి పద పల్లవ ముదారం అన్నాడు ఆయన. ఆయనకు అనుమానం వచ్చింది, మన్మధుడు ఒక గొప్ప బాధ కలిగిస్తాడు, ఈ మన్మథ బాధ విషం, ఈ విషాన్ని తొలగించేది, నా శిరస్సుకి ఆభరణం ఏమిటి, నీ పాదాల కింద ఉన్న ధూళి. దేహి పద పల్లవం ఉదారం, నీ పాదమనే చిగురుటాకు నా నెత్తి మీద పెట్టు. రాధ, నీ అరికాలు చిగురుటాకులో ఉంటుంది, నీ అరికాలు పట్టుకొచ్చి నా నెత్తి మీద పెట్టు. నా నెత్తి మీద పెడితే నా శిరస్సుకి అది అలంకారం, విషం వంటి మన్మద బాధ తొలగిపోతుంది అన్నాడు ఆయన. దాంతో ఈయనకు అనుమానం వచ్చి రాధాదేవిని కృష్ణుడు తలకాయ మీద కాలు పెట్టమంటాడేమిట్రా బాబు, తప్పు అనుకున్నాడు. అనుకుని కృష్ణుడి గుడికి వెళ్ళిపోయాడు ఆ కవిత్వం రాయడం మాని. ఆయన అలా వెళ్ళగానే మళ్ళీ భక్త జయదేవుడి ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఆయన భార్య, భక్త జయదేవుడి భార్య పేరు పద్మావతి. పద్మావతి అంది, ఇదేమిటండి ఇప్పుడేగా గుడికి వెడతా ఉన్నారు, వెనక్కి వచ్చారు ఏమిటంటే నాకు కవిత్వం వచ్చేసింది అని రాసేసేట. మిగతాది రాసి పద్మా నాకు అన్నం పెట్టి అన్నాడు. ఆవిడ ఆ పూట పాయసం చేసి ఆ పాయసం అక్కడ పెట్టింది, కొంచెం పాయసం తిన్నాడు. ఎంతలో మళ్ళీ బయట ఎవరో తలుపు తట్టారు. తలుపు తట్టితే బయటకు వచ్చి చూస్తే బయట మళ్ళీ భర్త గారు ఉన్నారు జయదేవుడు. ఆవిడ తెల్లబోయి, లోపల పాయసం తింటున్నవాడు ఈ కాసేపట్లో ఈ పాయసం విడిచిపెట్టి ఆయాసంతో బయట ఉన్నాడు ఏమిటనుకుందిట. మళ్ళీ లోపలికి వచ్చి కవిత్వం వచ్చేసింది, కృష్ణుడు నా మనస్సులో కవిత్వాన్ని స్ఫురింపజేశాడు. నిజంగా మన్మథ బాధ అనే విషమునకు ఒక గొప్ప విరుగుడు నా శిరస్సుకి మండనం రాధాదేవి యొక్క పాద పల్లవం అన్నాడు అన్నాడు. అనగానే ఇప్పుడే కదండి మీరు వచ్చి అదే కవిత్వం రాశారు అంది. నేనెక్కడ రాశాను అన్నాడు ఆయన. ఇప్పుడే మీరు పాట పూర్తి చేసి ఆకలి వేస్తోంది పద్మా, అన్నం పెట్టమంటే పాయసం పెట్టాను, ఆ పాయసం తింటూ మళ్ళీ బయటికి వెళ్ళారేమిటో అనుకున్నాను అనగానే ఆయనకి విషయం అర్థమైపోయింది. ఆహా, ఎంత అదృష్టవంతురాలివి నువ్వు, కృష్ణుడి మీద పాటలు రాసి పూజించే నాకు కనపడలేదు, కేవలం నాకు సేవ చేసుకునే నీకు కనపడ్డాడు, నువ్వు అదృష్టవంతురాలివి, ఆయన విడిచిపెట్టిన పాయసం తిందామని తిన్నారట వాళ్ళు. భక్త జయదేవుడి పాటలు కొన్ని కృష్ణుడు స్వయంగా రాశాడు అని ఆ చిట్ట చివరిలో పీఠికలో రాసుకున్నాడు ఆయన. ఆ మహాత్ముడు అటువంటి వాడు. అలాగే పోతన గారు కూడా ఇక్కడ ఒక గొప్ప పద్యం రాశాడు, అది తెలుసుకోకపోతే అసలు ఈ కావ్యమే వ్యర్థమైపోతుంది అన్నమాట. గజరాజు గారు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన విన్న విష్ణువు ఆ సమయంలో ఎక్కడున్నాడు, అల వైకుంఠపురంబులో, ఇక్కడ వరకే రాసేట ఆయన. అల అనే శబ్దం ప్రసిద్ధికెక్కిన, వెరీ ఫెమిలియర్ లేక ఫేమస్ అనడానికి వాడతాం తెలుగులో. అల వైకుంఠపురంబులో, సుప్రసిద్ధి కాంచిన వైకుంఠపురములో అని రాశాడు. ఆ తర్వాత ఏం రాయాలో ఆయనకు అర్థం కాలేదు. వెంటనే ఆయన తన ఊరు వరంగల్ దగ్గర ఉన్న బమ్మెర అనే గ్రామం, ఇప్పటికీ నేను అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను, అక్కడ రామాలయానికి బయలుదేరాడు. ఈ కవిత్వాన్ని ఇక్కడికి అట్టేపెట్టి రాయడం మానేసి రాముడి గుడికి వెళ్ళాడు. అలా వెళ్ళాడో లేదో వాళ్ళ అమ్మాయి తలుపు వేసుకుందాం అనుకుంటోంది. ఇలా తలుపు వేసుకుందాం అనుకునేలోపు మళ్ళీ పోతన గారు వెనక్కి వచ్చారట. ఇది ఇప్పుడే కదా నాన్నగారు బయటికి వెళ్ళారు, మళ్ళీ వచ్చేసారు ఏమిటంటే నాకు పద్యం వచ్చేసింది అమ్మాయి, ఏది పూజామందిరం అని పూజామందిరంలో గడిపోయాట. ఇంతలో వాళ్ళ అమ్మాయి, నాన్నగారు నాన్నగారు పాదుకులు వేసుకుని వెళ్ళిపోతున్నారండి అందిట. పోతన గారు ఎప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు పాదుకలు బయట పెట్టి చెప్పులు బయట పెట్టి అప్పుడు పూజామందిరంలో గడతాడు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పోతన గారు పాదుకలతో వెళ్ళిపోతున్నట్ట. మనకి మన ఇంట్లోకి వచ్చింది దత్తప్రభుడో లేక సామాన్యుడో తెలియాలంటే ఏం చేయాలి, పాదుకలతో వచ్చేస్తాడు దత్తప్రభుడు అయితే. మనలాంటి వాళ్ళం అయితే పాదుకలు బయటకు వెళ్తాం, వేషాలు వేసేవాళ్ళం అయితే వేషం వేషమే కదా, భగవంతుడు భగవంతుడే కదా. అందుకని అక్కడ దొరుకుతాడు దేవుడు, ఈతడు భగవంతుడే కాదా, పాదుకలు కాలికి వేసుకుని మన దగ్గరకు వచ్చి దర్శనమిచ్చాడు అంటే ఆ భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి కాబట్టి అలా దర్శనమిస్తాడు. ఓహో పాదుకలతో వస్తున్నానా, మర్చిపోయానులే అని ఆ పాదుకలు కూతురికిచ్చి బయట పెట్టించి పూజామందిరంలోకి వెళ్ళి పద్యం రాసేసాడు ఆయన. ఇంతలో తలుపు ఎవరో తట్టినట్టు అయ్యింది. నాన్నగారు తలుపు ఎవరో తడుతున్నారంటే ఆ తలుపు తట్టిన ఆయనకి తలుపు తీయి, నేను ఇక్కడే ఉంటానులే అన్నట్టు ఆయన. అనగానే ఈ అమ్మాయి వెళ్ళి పోతన గారి కూతురు, పోతన గారికి ఒక కొడుకు కూతురును, ఆయన ఆత్మచరిత్రలో ఉన్నది, ఈ కూతురు వెళ్ళి తలుపు తీసింది. తలుపు తీయగానే ఎదురుగుండా వాళ్ళ నాన్నగారు ఉన్నాడు. ఇదేమిటి నాన్నగారు, లోపల పూజామందిరంలో ఉన్నారు ఇంత ఇప్పటిదాకా, మళ్ళీ ఇప్పుడే బయట ఎలా ఉన్నారు అంటే, నేనెక్కడ లోపలికి వచ్చానే, నేను రామాలయానికి వెళ్ళాను, హఠాత్తుగా నాకు పద్యం గుర్తుకొచ్చి వెనక్కి వచ్చాను అన్నాడు ఆయన. లేదు నాన్నగారు, ఇందాక మీరు చెప్పులు వేసుకొచ్చారు, ఇదిగో మీ పాదుకలు అని ఆ పాదుకలు ఇచ్చిందిట. అవి పాదుకలు ఏమిటి, దాని మీద శంఖం చక్రం గద పద్మం చిత్రింపబడి ఉన్నాయి. అప్పుడే అర్థమైంది పోతనకి, ఈ శంఖ చక్రాదుల యొక్క చిహ్నములతో ఉన్న ఈ పాదుకలు ఆ పరమాత్మునివి, నా రామచంద్ర ప్రభు నా రూపంలో వచ్చాడని గ్రహించి కూతుర్ని దగ్గరికి తీసుకుని, అంత అదృష్టవంతురాలివే, నీకు రాముడి దర్శనమయ్యింది, నా రూపంలో వచ్చింది రాముడు, ఏం రాశాడో చూద్దామని ఈయన ఆ పాదుకలు నెత్తిన పెట్టుకుని పూజామందిరానికి వచ్చి పూజామందిరంలో ఆ పాదుకలు అక్కడ పెట్టాడు. ఇక్కడ మనకి పాదుకలు పెట్టినట్టుగా పెట్టి ఆ తాళపత్రాలు తీశాడు. తాటాకుల మీద రాయబడి ఉందిట, అల్ల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబుదాపల మందార వనంతరామృత సరఃప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి అన్న కుయ్యాలించి సంరంభియై. ఈ పద్యాన్ని పరమాత్ముడు రాముడు రాశాడు. అలా భగవంతుణ్ణి పిలిపించుకుని ఆయన ద్వారా కవిత్వం రాసిన మహాకవులు మహాయోగులు వాళ్ళు. అందుకే వాళ్ళు ప్రాతస్మరణీయులు. ప్రసిద్ధికెక్కిన వైకుంఠపురంలో ఒక నగరం ఉన్నది. ఆ నగరం దానికి క్యాపిటల్ సిటీ. పెద్ద దేశానికి ఒక నగరం ఉండాలిగా రాజధాని, అదొక రాజధాని. ఈ నగరిలో ఆమూల అంటే నైరుతి దిక్కు అని అర్థం. నైరుతి దిక్కులో సౌధంబు ఒక భవనం ఉన్నది. నైరుతి దిక్కులో ఒక గొప్ప భవనం ఉన్నదట, అద్భుతమైన సువర్ణ భవనం, నవరత్నములు తాపణము చెయ్యబడిన భవనం. ఆ భవనమునకు దాపల, దాపల అంటే ఎడమ పక్కన అని అర్థం, వలపల అంటే కుడి పక్కన, దాపల అంటే ఎడమ పక్కన. ఈ బిల్డింగ్కి ఎడం వైపున మందారవన పారిజాత వృక్షములు, కల్పవృక్షముల యొక్క తోట ఉన్నది. మందారము అంటే కల్పవృక్షములలో ఒక జాతి. మందారం, హరిచందనం, పారిజాతం ఇవన్నీ కల్పవృక్షాల్లో భేదములు. అంటే అక్కడ అన్ని కల్పవృక్షములే ఉన్నాయి. స్వర్గలోకంలో ఇంద్రుడి దగ్గర కేవలం ఒక్క కల్పవృక్షం ఉంది, కానీ వైకుంఠంలో అన్ని కల్పవృక్షములే. ఆ కల్పవృక్షముల తోట ఉన్నదట, దాని మధ్యలో అమృత సరహ అమృతమయమైన ఒక సరస్సు ఉన్నది. అక్కడ పెద్ద చెరువు ఉందండి. ఈ తోట మధ్యలో చెరువట. ఆ చెరువు నీళ్లతో నిండిన చెరువు కాదు, అమృత సరస్సు అన్నారు. మహాభారతంలో ద్రోణ పర్వంలో అభిమన్యుడు చచ్చిపోయిన రాత్రి అర్జునుడు కైలాసానికి కృష్ణుడితో కలిసి వెళ్ళాడు. అది ద్రోణ పర్వంలో ఉంది. అక్కడ శివుడి దగ్గరికి వెళ్ళాడు. శివుడు అర్జునుడికే చూశాడు, అక్కడ ఒక చెరువు ఉంది చూడు అన్నాడు. అమృతమయమగునల్ల పద్మాకరమున అన్నారు తిక్కన గారు. నాయన కైలాసంలో అమృతమయమైన ఒక పద్మాకరం, ఒక చెరువు ఉన్నది. అంటే ఈ చెరువులో నీరు బదులు అమృతం ఉంటుంది అన్నాడు ఆయన. అంటే కైలాసములో ఉన్న చెరువు ఒకటి ఉన్నది, అక్కడ కూడా ఇలాగే ఒక బిల్డింగు, బిల్డింగు పక్కన ఒక చెరువు, ఆ చెరువులో అమృతం ఉంది అని సుస్పష్టంగా చెప్పారు. కైలాసం, వైకుంఠం రెండు వేరు లోకాలు కింద కనపడుతూ రెండు ఒకే రకంగా ఉన్నాయి, రెండింటికి పోలికలు ఇలాగే ఉన్నాయి. వ్యాసుడు భారతంలోనూ రాశాడు, భాగవతంలోనూ రాశాడు. ఎందుకు చెబుతానంటే, ఇటు వైకుంఠంలో ఇటు కైలాసంలో ఒక పెద్ద కల్పవృక్షాల తోట ఉంటే ఆ తోట మధ్యలో చక్కని స్విమ్మింగ్ పూల్ అనబడి ఒక చెరువు ఉంటుంది. భగవంతుడు సరదాగా అందులో అప్పుడప్పుడు క్రీడిస్తాడు. కాకపోతే అందులో అమృతమే ఉంటుంది అన్నమాట. అందుకని అమృత సరహ అన్నారు. ఈ సరస్సు చుట్టూత చప్టా వెయ్యబడి ఉంది. ఎప్పుడు చెరువు చుట్టూత గట్టు ఉంటుంది కదా, ఆ గట్టు, ఆ గట్టు దేనితో చేశారు, ఇందుకాంతోపల అన్నారు. చంద్రకాంత శిలలు, మార్బుల్స్, మంచి ఖరీదైన తెల్లని చంద్రకాంత శిలలు ఆ చెరువు చుట్టూత పరిచారన్నమాట, కూర్చోడానికి వీలుగా. ఆ చంద్రకాంత శిలల మీద ఉత్పల పర్యంక కలువ పువ్వులు పరిచారట. అన్ని కలువ పువ్వులే, మెత్తని కలువ పువ్వులు ఒక పరుపు కింద పరిచారట. ఆ పరుపు మీద కూర్చునున్నట్టు ఒక ఆయన. ఎంత అద్భుతమైన వర్ణనండి. దాపల మందారవనాంతరామృత సరఃప్రాంత ఇందుకాంతోత్పలోత్పల పర్యంక రమా వినోదియగు. మళ్ళీ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. అది వైకుంఠం. ఆ వైకుంఠంలో ఒక నగరం. ఆ నగరంలో అద్భుతమైనటువంటి ఒక గొప్ప మందారవనం. ఎడం పక్కన, నగరానికి ఎడం పక్కన ఒక పారిజాత వృక్షముల కల్పవృక్షముల తోట. తోట మధ్యలో అమృతముతో నిండిన చెరువు, ఆ చెరువు చుట్టూత చంద్రకాంతశిల వేదిక, ఆ వేదిక మీద కలువు పువ్వులు పరచబడ్డాయి. ఆ కలువు పువ్వులు పరచబడిన పారుపు మీద శ్రీ మహావిష్ణువు వయ్యారంగి ఇలా కాలి మీద కాలేసి కూర్చున్నాడు. ఇంతలో లక్ష్మీదేవి సరదాగా పక్కనొచ్చి కబుర్లు చెప్పింది. ఎప్పుడూ కూడా ఇలాంటి చోట భార్యాభర్తలిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటే అందంగా ఉంటుంది. అందుకని వారిద్దరు అక్కడ కూర్చున్నారు. ఆ భగవంతునికి రెస్ట్ ఉండదుగా. ఎప్పుడు చూసినా ఈ జనాలు నాకు ఉద్యోగం, నాకు పిల్లలు, నాకు పెళ్ళి, నాకు పదవి అని కోరుతూనే ఉంటారు కోరికలు. ఆ కోరికలు తెచ్చడానికి వెడుతూనే ఉంటాడు. ఎందుకో ఒక క్షణకాలం మాత్రం పెద్దగా జనాలు కోరికలు కోరలేదు. అందుకని విశ్రాంతి దొరికిందిట. పాప ఆయనకి లాంగ్ వీకెండ్ అది, దొరక్క దొరక్క దొరికింది. ఆ విశ్రాంతి కోసం లక్ష్మీదేవితో కూర్చున్నట్ట. అలా కూర్చుని ఆవిడ కొంగు పుచ్చుకున్నాడు అంతే. సరదాగా కొంగు పుచ్చుకున్న కాసేపట్లోనే పాహి 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 అని ఈ చెవిలో ఈ చెవిలో గజరాజు గారు ఏడుస్తున్న ఏడుపులు, రక్షించు రక్షించనే మొర ప్రార్థన పడింది. అంటే ఆయన్ని మనం రెస్ట్ ఉంచడం పొరపాటున కూడా ఆ ప్రభువుని 5 నిమిషాలు ఎక్కడ కూర్చొనివ్వమన్నమాట. ఒకవేళ ఎప్పుడన్నా దొరక్క దొరక్క ఒక 7 రోజులు దొరికిందంటే నాలాంటి వాడు వచ్చి పురాణం చెప్పి వాడు ఇక్కడే కూర్చోబెట్టేస్తాడు. ఇంకేం చేస్తారు ఆయన, ఇంకెక్కడ దొరుకుతుంది రెస్ట్? భగవంతునికి ఒకటే రెస్ట్, ఆయన జీవితంతో రొస్తే పాపం. అన్ని కష్టాలు పడి ఈవేళ రక్షించిన ఈ దిక్కుమాలాడికి కృతజ్ఞత ఉండదు భగవంతుడి మీద. కానీ భగవంతుడికి ఒక నామం ఉన్నది, కృతజ్ఞ. మీ విష్ణు సహస్రనామంలో కృతజ్ఞో మేదినీపతి, ఆయన కృతజ్ఞుడు. ఎంత ఉపకారం చేస్తే కొండంత ఫలితం ఇస్తాడు. మనం అది నేర్చుకోవాలి. ఇప్పుడు ఆయనకి చెవిలో రక్షించు రక్షించనే మాటలు పడ్డాయి కదా, దాంతో సంరంభియై తక్షణం తనను తాను మర్చిపోయాడు. లేచిపోయాడంటే ఆయన తనను తాను మరిచిపోయి ఉత్సాహంతో లేచాడు. సంరంభము అంటే ఒక్కసారి అన్నీ విడిచిపెట్టి ఆశ్చర్యకరమైన ప్రయాణం చేయటం అన్నమాట. ఇక ఇక్కడి నుంచి ఆయన రక్షించడం కోసం ఇప్పటిదాకా లక్ష్మీదేవితో మాట్లాడుతున్నాడు కదా, కొంగు పుచ్చుకున్నాడు కదా, ఆవిడతో చెప్పి బయలుదేరాలిగా, లక్ష్మీదేవి కొంగు పుచ్చుకున్నాను, కొంగు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఎవడో రక్షించమంటున్నాడు అని ఒక్క ముక్క చెప్పలేదు ఆవిడకి. ఈ దిక్మాల భర్తలు కొంతమంది అలాగే ఉంటారంటాడు సరదా కోసం ఒక కవి గారు. ఏం భర్త అండి, అప్పటిదాకా పక్కనే కూర్చుంటాడు, వెళ్ళొచ్చేటప్పుడు మాత్రం టాటా వెళ్ళొస్తానండవు అంటాడు ఆయన. భక్తులు రకరకాలుగా తెప్పుతారు, ఎలా తెప్పినా ఆయనకి సరదా అంటే భగవంతునికి. భక్త రామదాస్ ఏమన్నాడు, ఎవడబ్బా సొమ్మని కులుకుచ్చి తిరిగేవు రామచంద్ర అన్నాడు ఆయన. అలా అంటే కానీ రాడు ఈ భగవంతుడు కూడా. రోజు పొగిడితే ఏమో వరాలు ఇవ్వడు, ఏ ఎంత పొగిడినా వరాలు ఇవ్వవు, నీ సంగతి పట్టుకుంటాను, పిలగ పట్టుకుంటానంటే మాత్రం అప్పుడు పరిగెత్తుకు వస్తాడట. అంటే పరమభక్తి కలిగిన వాళ్ళు భగవంతుని అలా దెప్పి అధికారం పొందుతారు. సిరికింజెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదో ఈ సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ బన్నింపడా కన్నికాంతర ధమ్మెల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. గజ ఏనుగు యొక్క ప్రాణ, ప్రాణములను అవన రక్షించాలి అనే ఉత్సాహంతో ఉన్నాడు ఆయన. ఏనుగు ప్రాణం కాపాడాలి, కాపాడాలనే కోరికతో ఉన్న ఆయన లక్ష్మీదేవికి చెప్పలేదు వెళ్ళొస్తానని. పోని మొసల్ని చంపాలంటే ఓ శంఖమో చక్రమో గదో ఏదో ఒకటి ఉండాలి కదా, ఏమీ లేవు. ఈ శంఖ చక్రాదులు చేతులతో ధరించలేదు. చాలామంది పరివారం ఉన్నారు ఆయనకి, ఓ సునందుడా నందుడా పుణ్యశీలుడా సుశీలుడా జయుడా విజయుడా మీరంతా నా కూడా రండని పరివారమును పిలవలేదు, తన సేవకుల్ని పిలవలేదు. ఆయన ఎప్పుడెక్కడికెళ్ళినా అభ్రగపతి మీద గరుత్మంతుని మీద వెడతాడు. గరుడా కమాన్ అనలేదు, గరుత్మంతుని మీద వెళ్ళలేదు. ఆయనకి బాగా జుట్టు ఎక్కువ అనమాట. నాకు ఆయనకి ఈ గిరదాల జుట్టు తెగ ఉంటుంది. ఈ గిరదాల జుట్టులా చెవుల మీద కుదిట, ఈ జుట్టులా వెనక్కి తోసుకోడు కనీసం. వేళాకోళం వాడుతూ లక్ష్మీదేవి యొక్క కొంగు పుచ్చుకున్నాడు. ఆ కొంగు విడిచిపెట్టాడు. విడిచిపెట్టకుండా ఏనుగు ప్రాణం రక్షించడానికి ఉన్నవాడున్నట్టే టక్కన లేచి వచ్చేసాడు అనమాట. హడావిడిగా లేచి వచ్చాడు, సంభ్రమంతో లేచి వచ్చాడు. మనం అయితే ఎక్కడికైనా వెళ్ళిపోతే వస్తువులు మర్చిపోతే మన వస్తువులు మనతోరావు. పరీక్షకు వెళ్ళి పెన్ను మర్చిపోయానంటే పెన్ను వస్తుందా మన ఇంటి దగ్గర నుంచి నడిచి మన కోసం? పక్కవాడిని అడుక్కోవాలి, ప్లీజ్ గివ్ మీ ఏ పెన్ అని. ఈలోపు 8 లీటర్ తిడతాడు. మనకి భగవంతుడికి తేడా ఉందిగా, ఆయన అన్ని మరిచిపోయినా ఆయన పరివారం ఆయన్ని విడిచిపెట్టదు. అది భగవంతుడి శక్తి అంటే. భగవంతుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన వెనక రావలసినవన్నీ వస్తూనే ఉంటాయి. తన వెంటం సిరి లచ్చి వెంట నవరోధౌ రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదకి శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వజినీ కాంతుండు రావచ్చి రొయ్యన వైకుంఠపురంబునంగలుగువారు ఆబాల గోపాలమున్. శ్రీ మహావిష్ణు ముందు పెడుతున్నాడు, ఆయన వెనుక కొంగు పుచ్చుకోవడం వల్ల లక్ష్మి వస్తోంది. లక్ష్మి కనుక మా అమ్మగారు వెళ్ళిపోతున్నారు, అమ్మగారు ఎందుకు పెడుతున్నారో చెప్పట్లేదు, ఈవిడికి సేవ చేద్దామని అంతఃపుర స్త్రీలు వచ్చారు. ఈ అంతఃపుర స్త్రీల వెనుక గరుత్మంతుడు రావడం మొదలుపెట్టాడు. గరుత్మంతుడు వెనుక వరసగా శారంగం అనే కోదండం, కౌమోదకి గద, సుదర్శన చక్రం, సునందమనే ఖడ్గం, పాంచజన్యమనే శంఖం, ఇవన్నీ రావడం మొదలుపెట్టాయి. ఆ వెనక ఎవరు వస్తున్నారు? ఇంతమంది ఒకరి వెనక అతలు ఒకరు వెడుతున్నారు, ఈ ఆయుధములు కూడా వెడుతున్నాయి, కారణం ఏమిటో చూద్దామని నారదుడు బయలుదేరాడు. వీణ వాయించుకుంటూ టింగ్ టింగ్ అని నారదుడు బయలుదేరాడు. ఈ నారదుడు వెనక బెత్తం పుచ్చుకు తిరిగే వేత్రహస్తుడు విశ్వక్సేనుడు ఆయన రావడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఒకరి వెనక ఒకరు, ఒకరి వెనక ఒకరు, ఎవరిని అడగట్లేదు, మళ్ళీ ఎక్కడికి వెడుతున్నారు ఏమిటని ప్రశ్నించకుండా మౌనంగా విష్ణువు వెనక అందరూ అనుసరించి రావడం మొదలుపెట్టారు. ఆబాల గోపాలమున్, సంస్కృతంలో ఆ అనే అక్షరం ఫ్రమ్ టు అనడానికి వాడతాం, ఆ సమంతాత్తన్ అనమాట. ఇప్పుడు ఇంగ్లీష్లో ఫ్రమ్ బాలుడు టు గోపాలుడు అనడానికి ఆబాల గోపాలం, అంటే బాలుడు మొదలుకుని గోపాలుడి వరకు, చిన్నాడు నుంచి పెద్దాడు వరకు అందరూ వచ్చేసారు అనమాట. ఒక్క ఆ అనే అక్షరంతో అంత గొప్ప అర్థం సంస్కృతం ద్వారా పొందొచ్చు. అందుకే ఆ సేతు హిమాచలం, సేతువు నుండి హిమాచలము వరకు అని అర్థం అనమాట. ఈ విధంగా మొత్తం అందరూ ఒకరి వెనక ఒకరు, ఒకరు వెనక ఒకరు వైకుంఠం విడిచిపెట్టి బయలుదేరారు, ఇళ్ళకి తలుపులు ఎక్కర్లేకుండా. ఇప్పుడు ఇలా వెళ్ళిపోతూ ఉంటే దేవతలు చూచారు, అదిగో శ్రీహరి, ఆయన వెనక లక్ష్మి, ఆ వెనక ఒకరి వెనక ఒకరు వైకుంఠవాసులు వస్తున్నారు. ఎక్కడికి వెడుతున్నాడో ఈ శ్రీహరి, ఎవరిని రక్షిస్తున్నాడో ఏమిటో అనుకుంటూ ఉండగా ఇంద్రుడు అన్నాడు, గజేంద్రుడి రక్షణకు వెడుతున్నాడు అన్నట్ట. అప్పుడు దేవతలంతా, ఓహో గజరాజ రక్షణమునకు వెడుతున్నాడా అని వేల్పులు, నమో నారాయణాయేతి నిస్సనులై మృక్కిరి మెంట హస్తి దురవస్థా వక్రికిన్ చక్రికిన్. ఏనుగుని రక్షించడానికి వెడుతున్న విష్ణువునకు రెండు చేతులు నుదుటికి చేర్చి జోడించి నమస్కరించి ఓం నమో నారాయణాయ అన్నారట. సుస్పష్టంగా రాశారు, నమో నారాయణ ఏతి నిస్సనులై మృక్కిరి, ఓం నమో నారాయణాయ అని పెద్ద శబ్దం చేస్తూ హరికి నమస్కరించారు. అదే ఒత్తప్పుడు హరి చెయ్యెత్తి దీవించేవాడు లేదా వరాలిచ్చేవాడు, కానీ ఇప్పుడు ఏనుగు మీద తప్ప ఇంకెవరి మీద దృష్టి లేదు. అందువల్ల అసలు దేవతల నమస్కారాలు స్వీకరించలేదు, వాళ్ళకేసి తిరగలేదు, ఆశీర్వదించలేదు, అలా వేగంగా వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇప్పుడు లక్ష్మీదేవికి అనుమానం వచ్చింది, ఎక్కడికి వెడతాడో చెప్పడీనా, ఏ ముహూర్తంలో పెళ్లి చేసుకున్నానో గాని, ఎప్పుడు ఎక్కడికోతాడో పరుగు పరుగును వెళ్ళిపోతాడో, వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను లక్ష్మి అని ఒక్కసారైనా అన్నాడు, తలుపులు వేసుకోమండి నన్ను, వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎక్కడికి వెడుతున్నాడో, తనవేంచేయు పదంబు వేర్కొన్నడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృచులు మృచిలిల్చిరో కలుల్ వేద ప్రపంచం బులం ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారిన చిరో దుర్జనుల్. ఎక్కడికి వెడతాడో చెప్పడు. ఎవరైనా దిక్కులేని స్త్రీ ద్రౌపది లాంటి వాళ్ళు, నీవే దిక్కు కృష్ణ అంటే వస్త్రాలు ఇవ్వడానికో కాపాడడానికో పెడుతున్నాడా, లేక దొంగలు ఎవరైనా సోమకాసురుడి లాంటి వాళ్ళు వేదములెత్తుకుపోయారా, స్వర్గం మీదకి రాక్షసులు దండయాత్రకి వచ్చారా, ఏ భక్తుడి దగ్గరికైనా వెళ్లి దుర్మార్గుడు ఎవడో ఈ స్తంభంలో విష్ణు ఉన్నాడో లేదో చూపించు అని ధిక్కారించారా? ఏదో కారణం ఉంటుంది, లేకుండా ఈయన వెళ్ళడు. అడుగుదామా వద్దా అనుకుంది. ఈలోపు లాక్కుపోతున్నాడు. వేళాకోళం ఆడేటప్పుడు భార్యలు ఎన్నైనా మాట్లాడచ్చు కానీ ఒక్కోసారి సీరియస్గా ఉంటారు భర్తలు. అప్పుడు టెక్నిక్గా తప్పుకోవాలండి. మొగుడు కోపం వచ్చినప్పుడు భార్య తప్పుకోవాలట, భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గాలి. ఇద్దరు ఒకేసారి తోసుంటా తోసుంటా అన్నారా, ఇక తంట. అది టెక్నిక్ అన్నారు భాగవతంలో. ఎప్పుడైనా ఒకరికి కోపం వస్తే రెండో వాళ్ళు తగ్గాలట. ఇప్పుడు ఈయన హడావిడిలో ఉన్నాడు. అడిగితే ఏమవుతుందో, అడగకపోతే ఏమవుతుందో అనుకుందిట. ఆవిడ గందరగోళం అంతా ఓ పద్యంలో రాశారండి. అవి అడిగదన్న నికడు వడిదను నడివిన తన మగడు నుడువడిని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగెడు నడుగెడదు జడిమ నడుగెడు నడలన్. అంటే ఏం అర్థం అవ్వలేదని కొట్టారు. అడిగదనని అంటే తన భర్తను అడుగుదామని. కడు చాలా, వడి వేగముగా చను. అడిగదనని కడు వడిదను, అడుగుదాం భర్తనని వేగంగా పెడుతుందిట. అడిగిన ఒకవేళ అడిగితే తన మగడు తన భర్త నుడువడు అని నడయుడుగున్ చెప్పడేమో అని ఆ కాలు వెనక్కి వేసుకుంటుందిట. అడిగితే భర్త చెప్పడు, ఈ టైంలో చెప్పడలే అని ఆ ముందుకు వేసిన కాలు వెనక్కి వేసుకుంది. ఈలోపు వెడవెడ అటు ఇటు కొంచెం కదిలిపోతూ చిడిముడిన్ తొట్టుపాటుతో తడబడిందిట. అడుగుడు అడుగెడదు, వేద్దామా వద్దా, కొంగుచ్చుకులాగుతున్నాడు కనుక తూలిపోతోంది. ఈ విధంగా అడుగు వేస్తుంది వెయ్యదు జడత్వంలో పడిపోయిందిట నడుస్తున్న సమయంలో. అందుకని ఇంత గందరగోళాన్ని ఇన్ని డకారాల్లో రాశారండి. విడిగా చదివితే ఒక రకంగా ఉంటుంది. అడిగదనని కడు వడిదను అడిగిన తన మగడు నుడువడని నడ ఉడుగున్ వెడవెడ చిడిముడి తడబడ అడుగుడు అడుగెడదు జడిమ నడుగుడు నడలను. ఇప్పుడు ఇది స్పీడ్గా పిల్లలకి నేర్పించండి, వాళ్ళకి చక్కగా భాష వస్తుంది. పిల్లల చేత ఇవి చదివించాలి తప్ప సిఏటి క్యాట్ బిఏటి బ్యాట్ ఆర్ఏటి ర్యాట్ మనకి ఎందుకు? వాళ్ళు పొద్దున్నే బ్యాట్ తెచ్చుకుపోతారు. అడిగదనని కడువడిదను నడిగిన తన మగడు నుడువడని నడయుడుగున్ వెడవెడ చిడిముడి తడబడ నడుగిడు నడుగెడదు జడిమ నడుగిడు నడలన్. ఒక్క గుక్క తిప్పుకోకుండా చదవాలన్నమాట ఇలాంటి పద్యాలు. అప్పుడు మన శరీరం శుద్ధి అవుతుందట. అటువంటి గొప్ప పదములు ఇవి. ఈలోపు ఏం జరిగిందో తెలిసిన, అమ్మవారి కష్టాలు అమ్మవారి, సీత కష్టాలు సీతవి, పేద కష్టాలు పేతమన్నారు కదా. ఆయన వైకుంఠం నుంచి ఈ త్రికూట పర్వతం కేసి వస్తున్నాడు, ఈ లక్ష్మీదేవి కొంగు బుచ్చుకు వస్తున్నాడు. అప్పుడు ఒక తమాషా జరిగిందట. అదేమిటనమాట, ఆవిడ ఆకాశంలో నుంచి వస్తూ ఉండగా ఆవిడ శరీరంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క రకంగా కనపడడం మొదలుపెట్టిందిట. అందులో మొట్టమొదటి ఏమిటనమాట, నిటలాల కములంట నివురుజుంజుమని ముసరు తేటులు విచ్చు ముఖ సరోజము నిండ ముసరు తేటులు. అమ్మవారు పైనుంచి కిందకు వస్తూ ఉంటే ఆవిడ ముఖం తామర పువ్వులా కనపడింది. అందమైన ఎర్రని తామర పువ్వులో ఉందిట. తామర పువ్వు ఎక్కడుంటే అక్కడ ఏం వాళ్తాయి, తుమ్మెదలు వాళ్తాయి. ఆవిడ పైనుంచి కిందకు వస్తూ ఉంటే స్వర్గలోకంలో పారిజాత వృక్షాల దగ్గర ఉన్న తుమ్మెదలు అమ్మవారి ముఖాన్ని చూచాయి. ఓహో, ఇక్కడ కొత్త తామర పువ్వు వచ్చింది, ఈ తామర పువ్వులో ఉన్న తేనె తాగుదామని లక్ష్మీదేవి ముఖం మీద పడి ఆవిడ నోట్లోంచి వచ్చిన లాలాజలం తేనె అనుకుని ఆ నోట్లో దూరబోయాయిట. అంటే లక్ష్మీదేవి ముఖం మీదకి తుమ్మెదలు వచ్చి వాలిపోయి నోట్లో దూరి తేనె తాగాలనుకున్నాయి. అప్పుడు లక్ష్మి అంది, వసే తుమ్మెదల్లారా, ఇది నా ముఖ పద్మమే తప్ప పద్మం కాదు, నోట్లో దొరకండే బాబు అని ఆ తుమ్మెదల్ని పక్కకి తోలిందిట. అంటే అక్కడికి తుమ్మెదల గండం నుంచి బయటపడింది. ఇప్పుడు రెండో గండం ఏమిటిట, అళ్ళులదోపగా చిల్కలు అల్ల నల్లన చేరి ఓష్ఠ బింబద్యుతులుడియనుర్రుకు. అక్కడ కూడా సుఖవనం ఉంది, సుఖవనంలో చిలుకలు ఉన్నాయి. ఈ చిలుకలన్నీ రోజు స్వామీజీ పెట్టేటటువంటి చక్కని బాదం పప్పులు పళ్ళు తిని మంచి హుషారుగా ఉన్నాయి. ఇంతలో అవన్నీ కూడా స్వామీజీ విష్ణువు అని తెలుసు కదా, విష్ణు వెనకాత లక్ష్మి ఉంటుందని తెలుసు కదా, అందుకని లక్ష్మీనారాయణులు చూడడానికి వచ్చాయి. ఇప్పుడు లక్ష్మీదేవి పెదవులు కనబడ్డాయి చిలకలకి. తుమ్మెదల్ని పక్కకి తొలగానే చిలుకలు వచ్చాయి. చిలుకలకి దొండపండు అంటే చాలా ఇష్టం అండి. అందులో పండిన దొండపండు అంటే ఇంకా ఇష్టం. లక్ష్మీదేవి పెదవులు పండిన దొండపండుల్లో ఎర్రగా ఉన్నాయట. బింబము అంటే దొండపండు. అందుకే పూర్వం బింబాధర మధురిమలు అనేవారు. ఆవిడ అధరములు పెదవులు అచ్చం దొండపండుల్లో ఉన్నాయి. ఈ చిలుకలన్నీ అక్కడికి వచ్చి ఓహో ఇక్కడ పండిన దొండపండు కనబడ్డాయి కొరుక్కు తిందామని లక్ష్మీదేవి పెదవుల మీద బాలి ముక్కులతో పొడవబోయాయి. అప్పుడు లక్ష్మి అంది, దొండపళ్ళు కావాలంటే పండే బాబు, జీడిపప్పు కావాలంటే, బాదం పప్పు కావాలంటే దత్తపీఠానికి పండి, ఇక్కడికి ఎందుకే బాబు? ఇవి నా పెదవులు, మీకు పుణ్యం ఉంటుంది కొరకకండి అని చిలుకల్ని పక్కకు తోలిందిట. ఇప్పుడు చిలుకల్ని పక్కకు తోలితే మూడో గండం వచ్చిందిట. సుఖముల దోల చక్షుర్మీనములకు మందాకి నీ పాఠి నలోకమెగచు. అక్కడ ఆకాశ గంగ ఉన్నది స్వర్గంలో. ఆ గంగ పైనుంచి కిందకి దబదబా పడుతోంది. గంగలో చేపలున్నాయి. ఈ చేపలు లక్ష్మిని చూశాయి, లక్ష్మీదేవి కళ్ళు చూశాయి. లక్ష్మీదేవి కళ్ళు చేపల్లో ఉంటాయి. అందమైన ఆడవాళ్ల కళ్ళను ఒకసారి చేపలతో పోలుస్తారు. అందుకే మీనాక్షి, మీనముల వంటి, చేపల వంటి కళ్ళు కలిగినది. ఈ చేపలు పరుగు పరుగును వచ్చి ఓహో మన కళ్ళు, ఈ లక్ష్మీదేవి కళ్ళు చేపలు, ఇక్కడ కూడా చేపలున్నాయి, మన ఫ్రెండ్స్ ఉన్నారు అని కంటి మీద పడ్డాయట. లక్ష్మీదేవి కళ్ళని చేపలుగా భావించి గంగానదిలో ఉన్న చేపలు వచ్చి కళ్ళ మీద పడ్డాయి. అప్పుడు లక్ష్మి అంది, ఇవి నా కళ్ళు, చేపలు కాదే పాపల్లారా, మీకు పుణ్యం ఉంటుంది, నా కళ్ళ మీద పడి కళ్ళు పోగొట్టకండి అని చేపల్ని మెల్లిగా పక్కకి తోసింది. అక్కడికి మూడవ గండం దాటిందిట. ఈ చేపలను వదిలించుకుంటే ఏమైపోయింది మళ్ళీ అంతలోనే, నేన పంక్తిని దాట మెయ్యిదీగతో రాయ శంపాలతలు మింట సరణిగట్టు. చేపల్ని పక్కకు తొలగానే ఆకాశంలో ఉన్న మెరుపు తీగలు చూశాయి. ఆకాశంలో మేఘాలు ఉంటాయి, మేఘంలో మెరుపు ఉంటుంది కదా, ఆ మెరుపు తీగలు లక్ష్మిని చూశాయి. లక్ష్మీదేవి కూడా మెరుపు తీగలో ఉంది, అందంగా తలతల మెరిసిపోతోంది. ఇక్కడ కొత్త మెరుపు తీగ ఉంది, ఈ మెరుపు తీగతో ఫ్రెండ్షిప్ చేద్దాం, ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుని ఈ తీగలన్నీ మెరుపు తీగలు లక్ష్మీదేవి దగ్గరకు వచ్చాయి. అప్పుడు లక్ష్మి, నేను మెరుపు తీగని కాదు, నేను నిజంగా లక్ష్మిని, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి నా మీద పడకండి అని ఆ మెరుపు తీగల్ని పక్కకి తోసింది. ఈ విధంగా ఆకాశ మార్గంలో వస్తూ ఉంటే ఆవిడ వెంట వీళ్ళందరూ పడుతూ ఉంటే వాళ్ళందరినీ దాటుకుని ఆయనతో పాటు అలా ప్రయాణం చేస్తూనే ఉన్నది, కోటి చంద్రుల కాంతితో ఉన్నది. ఇంతలో స్వామివారు మహావేగంగా వచ్చారు. ఆయన రావడంతో ఈ త్రికూట పర్వతంలో గజరాజు గారు మసలి ఉన్నటువంటి పర్వత ప్రాంగణానికి వచ్చి చెరువు దగ్గరకు అడుగు పెట్టగానే చక్రం చేతికొచ్చింది, శంఖం మరో చేతికొచ్చింది, పద్మం మరో చేతికొచ్చింది, గద మరో చేతికొచ్చింది. ఇలా ఆయుధాలన్నీ చేతిలో వచ్చి పడ్డాయి. అప్పుడు ఆయన ఒక్కసారి చక్రం విడిచిపెట్టాడు. ఈ చక్రం మహావేగంగా వెళ్ళిపోయింది, గుబుల్ గుంభద్వానం చేసుకుంటూ నీళ్లలోకి వెళ్ళిపోయింది. వెళ్ళి ఈ ఏనుగు కాళ్ళు పుచ్చుకుని ఇంకా దీని ప్రాణం తీసేస్తాను, నాకు విజయం తప్ప అపజయం లేదు, తిరుగులేదు అనుకుంటూ మహోత్సాహంతో ఉరకలు వేస్తున్న మొసలి దగ్గరికి వెళ్ళి దాని తల పర్రును నరికి చంపి అవతల పారేసింది. వెంటనే క్షణాలలో మొసలి ప్రాణం పోయింది. అప్పుడు శ్రీహరి పాంచజన్యం అనే శంఖం పూరించాడు. అప్పుడు జరిగింది తమాషా. ఈ చక్రం వెళ్ళి మొసలి తలకాయ నరకగానే ఆ మొసలి చచ్చి నీళ్లలో శవమై తేలింది. ఆ మొసలి శరీరం నుంచి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. నిజానికి మొసలి మొసలి కాదు, దీనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. మనకి సినిమాల్లో ఇలా రింగులు రింగులు చుట్టూ వెనక్కి తీసుకెళ్తారు ఫ్లాష్ బ్యాక్, అలాగే దీనికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఈ మొసలి అసలు పేరు హూ హూ, WHO హూ గస్సుమా, సంస్కృతంలో హూ హూ హా హా అని ఇద్దరు గంధర్వులు ఉన్నారు. వాళ్ళు చాలా గట్టివాళ్ళు. వాళ్లే బహుశా స్వామీజీ దగ్గరకు వచ్చి ఈ వాద్య సహకారం అందిస్తారేమో అనిపిస్తున్నారు. వాటి ఎంత అద్భుతంగా ఉంటుందండి, ఇక్కడికి వచ్చి ఒక్కసారి పాట వింటే సరస్వతీదేవి సభ చేసిందేమో అనిపిస్తుంది ఒక్కోసారి.